శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత. గణపతి దేవుడవో సాయి గణాధిపత్యం నీదయ్యా, గణపతి దేవుడవో సాయి గణాధిపత్యం నీదయ్యా. అంబాసుకుడవు నీవయ్యా, లంబోదరుడవు నీవయ్యా, అంబాసుకుడవు నీవయ్యా, లంబోదరుడవు నీవయ్యా, సిద్ధి వినాయక శరణయ్యా. సిద్ధి వినాయక శరణయ్యా, బుద్ధి ప్రదాయక శరణయ్యా, ప్రదాయక శరణయ్యా. గణపతి దేవుడవో సాయి గణాధిపత్యం నీదయ్యా, గణపతి దేవుడవో సాయి.
సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయి భక్త సమాజానికి,
సాయి బ్రహ్మానందరసం, సాయి నామ సుధారసం, సాయి పాదంబుజారసం విభజిహ్వే నిరంతరం, విభజిహ్వే నిరంతరం. తదరి
సాయినాథ భక్తులందరికీ కూడా షిరిడీ సాయిబాబా వారి శుభాశిస్సులు. సృష్టికి ఆధారభూతములైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆ యొక్క మహాపతివ్రత అనసూయాదేవి వారిని ఆమె యొక్క మహత్యంతో త్రిమూర్తులుగా చేసింది. వారే దత్తాత్రేయులు. ఆ అవతారంలో అంతర్భాగమే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఏతత్కారణంగా భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ప్రబోధమే గురు సాక్షాత్కారం. అసలు అజ్ఞానం పోవాలంటే గురువు ద్వారా జ్ఞానప్రసాదం కావాలి కదా. ఆ పైన విజ్ఞానం, దానిపైన సుజ్ఞానం, ఆ తర్వాతనే దైవీకమైన పరిజ్ఞానం లభిస్తుంది. అన్ని పురాణాల్లో కూడా దత్తస్త్వ యోగనాథ అని సూక్తి. సాయిబాబా ఎవరు, ఎక్కడివాడు, సాయి సందేశం ఏమిటి, హరికథా రూపంలో గానం చేసుకుందామా?
సాయి చరిత్రము వినరండి, సాయిగ మహిలో మనరండి, సాయి చరిత్రము వినరండి, సాయిగ మహిలో మనరండి. అవతరించని అయోనిజుడుగా పత్తి గ్రామంలో పత్రాల మాటునా, అవతరించనే అయోనిజుడుగా పత్తి గ్రామంలో పత్రాల మాటున సాయి చరిత్రం వినరండి, సాయిగ మహిలో మనరండి. సంతతి లేదని చింతన చెందే సదాచార సంపన్నులు లక్ష్మీకృష్ణ సాఠే అనుబ్రాహ్మణ దంపతులు, ఆకుల మాటున బాలుని గాంచి ఆనందమున్న పొంగిరివారు, ఆనందమున్న పొంగిరివారు. సాయి చరిత్రము వినరండి, సాయిగ మహిలో మనరండి.
మహారాష్ట్ర దేశంలో ఒక గ్రామం, అక్కడ సదాచార సంపన్నులైనటువంటి లక్ష్మీకృష్ణ సాఠే దంపతులు సంతానం కలిగినా దక్కకుండా చాలా కష్టపడుతున్నారు. చింతాక్రాంతులై ఈ దురదృష్టమునకు వేదన చెంది విరక్తితో అడవుల్లో తిరుగుతున్నారు. వెండి బంగారం అంగడిలో కొనవచ్చు, కానీ రక్తం పంచుకుని జన్మించిన బిడ్డలు అంగట్లో దొరకరు కదా. ఒకవేళ ఎవరినైనా పెంచుకున్నా మమకార పెంపే గాని కన్నవారికి బిడ్డ దూరంగా ఉన్నా మమత దగ్గరలో ఉంటుంది. ఈ బాధ ఎలా తీరుతుందా అని వేదన చెంది అనేక దానధర్మాలు పూజలు చేసి యాత్రలు చేసి ఆఖరికి విరక్తి చెంది అడవిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు కోపుకోవాలని బయలుదేరారు. ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు, ఆకులన్నీ పోగు చేసుకున్నారు. కానీ ఆకుల మధ్య బంగారు వన్నెలోన పశివాడొకడు రోదన చేయగా ఆ యొక్క హరికృష్ణ సారే దంపతులు దైవప్రసాదంగా భావించి ఆనందంగా ఆ బాలుని ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటున్నారు. అతడికి వెంకటేశ్వరుడు అని నామకరణం చేసుకున్నారు. ఆ రోజు శుభప్రదమైనటువంటి శ్రీరామనవమి. గాన హరిలక్ష్మినకు ఆ బాలుడు దొరికిన రోజు హేవిళింబనామ సంవత్సరం, చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం 26/3/1836 సంవత్సరం గురువారం సాయిబాబా జన్మదినంగా భావించబడుతోంది. మరికొన్నాళ్లకు మర్రిపత్రిపై లభించిన బాలుడుగాన ఆ గ్రామానికి చెందిన అనేక మంది భక్తాదులు ప్రజలంతా కూడా వచ్చి అక్కడికి దర్శనం చేసుకునేవారు. ఇంత తేజస్సుగా ఉన్నాడు ఆ బాలుడని ఆ గ్రామానికి పత్రి అని కూడా నామం సార్థకతమైనది. మరికొన్నాళ్లకి 3 వత్సరంబులు ప్రాయంబున 3 వత్సరంబుల ప్రాయంబున ఆ బాలునకు గ్రహణమాది సోకగా మంత్రములు వేయించిది ఫలితము శూన్యమాయే వీధి ఫకీరొక్కడు బాలుని తనకు భిక్షగా నిమ్మని సంతసమున బాలుడు చేజాచే విధిచే సమ్మతించిరి తల్లిదండ్రులు తదరిన నేనా బిడ్డకి ఆరోగ్యం చేకూరుస్తాను, నాకిమ్మన్నాడా ఫకీర్. పైగా మీ వద్ద ఉంటే మీకు దక్కడేమో అన్నాడు. ఎక్కడున్నా బిడ్డ ఆరోగ్యం ప్రధానమనుకుని అప్పగించేశారు. ఆ పిల్లవాడు కూడా ఆ ఫకీర్ వద్దకి సంతోషంగా వెళ్ళాడు. మస్మత్ గ్రామంలో ఫకీర్ ఆ బాలుని తన భార్యకిచ్చి జాగ్రత్తగా పెంచమన్నాడు. పూర్తిగా వ్యాధి నయమైంది, తేజస్సుగా ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత మరికొన్నాళ్ళకి ఫకీర్ మరణిస్తూ తన భార్య జిజియాబాయిని పిలిచి ఆ బాలుని పక్క గ్రామంలో గోపాలరావు దేశముఖ్ గారికి అప్పగించమన్నాడు. తనకి అంత్యదశ వస్తోందని సమాధి చేయించమని అన్నాడు. ఆ భార్య ఆ ప్రకారమే చేసింది. గోపాలరావు దేశముఖ్ జమీందారు, విప్రుడు, అధిక ప్రజ్ఞాశాలి, తపస్సంపన్నుడు. బాలుడైతే మహాతేజస్సుతో దైవాంశ సంభూతత్వం ఉన్నాడు. గ్రహించాడు ఆ దేశముఖ్. ఫకీరు కోరిన ప్రకారం జిజియాబాయికి పోషణకు కూడా సౌకర్యం ఏర్పాటు చేశాడు. శ్రేయాంసి బహువిఘ్నాని అన్నట్లుగా గోపాలరావు దేశముఖ్ పెంచేది అనాథబాలుడని, మహమ్మదీయుడని, వాళ్ల మనవడు ఖండేరావుకి జమీందారీ తనం రాదేమోనని, ఇంట్లో ఆడవారు మగవారు కూడా విరోధంగా ఉన్నారు. అయినా సరే బాలుని అతి ప్రేమగా చూస్తున్నాడు ఆ దేశముఖ్. గోపాలరావు చాతుర్మాస దీక్షకై తన శిష్య పరివారంతో మహదారణ్యాల్లో వెడుతూ ఈ విధంగా భజన సంకీర్తన బాబాను స్మరిస్తూ వెడుతున్నారు.
భజో సీతారాం భజో రాధే శ్యాం భజో సీతారాం భజో రాధే శ్యాం గోవింద గోపాల సాయి హరే రామ్ గోవింద గోపాల సాయి హరే రామ్. కేశవ మాధవ రాధావల్లభ కేశవ మాధవ రాధావల్లభ వరద నారాయణ నయన విరామ వరద నారాయణ నయన విరామ గోవింద గోపాల సాయి హరే రామ్ గోవింద గోపాల సాయి హరే రామ్. భజో సీతారాం భజో రాధే శ్యాం భజో సీతారాం భజో రాధే శ్యాం.
ప్రకారంగా గోపాలరావు దేశముఖ్ శిష్య పరివారంగా మహదారణ్యంలో వెళుతున్నారు. ఇంతలో వారి శిష్యుల్లో ఒకరైనటువంటి ఒకడు మూర్ఖత్వంగా ఒక రాయి తీసుకుని ఆ ఇటుక రాయిని గోపాలరావు దేశముఖ్ మీదకి వేశారు. అతను భయంకరంగా ఉండగా అది మరొక శిష్యుడైనటువంటి వెంకుసాగి తగులుతుందేమో అని గోపాలరావు దేశముఖ్ తన శిరస్సు అడ్డం పెట్టారు. పాపం ఆయనకే శిరస్సు మీద రాయి తగిలి రక్తం స్రవించింది. వెంటనే ఆ ఇటుకి రాయితో సైతంగా ఒక చెట్టు కిందకు వెళ్ళిపోయారు వెంకుసాతో సైతంగా గోపాలరావు దేశముఖ్. అక్కడ వెంకుసా యొక్క తొడ మీద శిరస్సు పెట్టి పడుకున్నాడు. ఇంతలో దారిలో ఒక లంబాడి ఒక గొడ్డు పోయినటువంటి ఆవును తీసుకెడుతున్నాడు. వెంకుసా పిలిచాడు ఇట్రావయ్యా అని. ఇతనికి గాయం తగిలింది, ఆకలితో ఉన్నాడు, పాలు కావాలన్నాడు. అయ్యా ఇది గొడ్డుది, పాలు ఇవ్వదన్నాడు. పర్వాలేదని వెంకుసా ఆవు యొక్క వెన్ను మీద చరిచి కావలసినన్ని ధారగా పాలు తీసి ఆ గోపాలరావు దేశముఖ్కి ఇచ్చాడు. చక్కగా పాలన్నీ తాగాడు. లంబాడి ఆశ్చర్యపోయాడు. సరే ప్రతిరోజు ఇది పాలిస్తుంది వెళ్ళమన్నాడు వెంకుసా. గోపాలరావు దేశముఖ్ తలకు గుడ్డగట్టి తర్వాత ఆ పీలిక విప్పిన తర్వాత దుండగులు వేసినటువంటి ఇటుకరాయి చేతబట్టి బాధాకరంగా ఉన్నాడు. వెంకుసా గోపాల దేశముఖ్తో, అయ్యా ఇటుకరాయి జాగ్రత్త, ఇది పగిలిపోతే మీ భౌతిక శరీరం అంతం చెందుతుంది అని చెప్పగా రాయి విసిరినటువంటి ఆ దుండగుడు కూడా మరణించాడని అక్కడికి వచ్చి చెప్పారు. వెంకుసాకి క్షమార్పణ చెప్పారు. గోపాలరావు దేశముఖ్ ఆ బాలుని అనగా వెంకుసాని గురువుగా భావించమని చెప్పేసని ఆయన అసూలు బాశారు. అక్కడే వెంకటేశ్వర విగ్రహం ఉంది, అక్కడ దేవాలయం కట్టించారు. ఫకీర్ వద్ద అల్లాభక్తి, గోపాల్ దేశముఖ్ వద్ద హైందవ భక్తి సమ్మేళనతో బాలుడు పెద్దవాడై సుమారు 20 సంవత్సరాల వయస్సు వచ్చింది. బాబా అనగా తండ్రి అని పిలువబడుతున్నాడు. ఒక వేపమాను కింద శిలపై తలయించి యోగనిష్టలో ఉన్నాడు. వచ్చేపోయే వారంతా ఎన్ని ప్రశ్నలు వేసినా మాట్లాడడం లేదు. పాపం ఈయన యోగనిష్టలో ఉన్నాడని అందరూ కూడా నిమగ్నంలో వెళ్ళిపోతున్నారు. ఆ పైన శిరిడీ గ్రామం అట నుండి పరాత్పరుడైనటువంటి ఆ బాలుడు ఆసేత హిమాచల పర్యంతం 14 సంవత్సరాలు పాదచారిగై యాత్ర చేశాడు. అనేక మంది భక్తి ప్రచారం చేస్తూ ప్రబోధం చేస్తూ లీలలు చూపుతూ బాబా బాబా అని పిలవబడుతూ ఉండే చోట ఉండక బాల సన్యాసి వలె సంచారం చేస్తున్నాడు. బాబా స్వాముల వలె, ఫకీరు వలె, యతీంద్రుల వలె అనేక దేశీ దేశాలు తిరుగుతుంటే రాజులు ఫకీర్లు కూడా పరిచయం అవుతున్నారు. ఈ విధంగా కొంకణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, ఓడ్ర, కళింగ, తమిళ, సౌరాష్ట్ర, పాంచాల, మలయాళ దేశాలు, భద్రాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరుమల, కంచి, మధుర, పండరి, ధనుష్కోటి, త్రయంబక, నాసిక, అమరకంటక, ఉజ్జయిని, అలహాబాద్, కాశీ, అయోధ్య, కాశ్మీరం, ఋషికేశ్, రజితగిరి మొదలగు క్షేత్రాల్లో పునీతనం చేస్తూ భక్తి ప్రచారం చేస్తున్నాడు. ఈ విధంగా బాబా
హరి నెరగని జన్మ మదియేలా ఆసరు సనాతని తెలియని చదువేలా నెరగని జన్మ మదియేలా ఆసరు సనాతని వెళ్ళని చదువేలా దయ దొలగిన ఎట్టి తపమేలా దయ దొలగిన ఎట్టి తపమేలా భయములేని ఎట్టి భక్తియేలా ప్రియములేని ఎట్టి పెనగేలా క్రియా విరుద్ధపో కీర్తనలేల హరి నెరగని జన్మ మదియేలా ఫలము లేని ఎట్టి పనులేల కలిమి లేని ఎట్టి గర్వమేల ఫలము లేని ఎట్టి పనులేల కలిమి లేని ఎట్టి గర్వమేల బలిమి లేని ఎట్టి పంతమేల బలిమి లేని ఎట్టి పంత మేళ శౌరి తలచని ఎట్టి తనువది ఏల శౌరి తలచని ఎట్టి తనువది ఏల హరి నెరగని జన్మ మది ఏల తనక మరణి దొరతన మేళ తనక మరణి దొరతన మేళ సనవులేని ఎట్టి సరసమేళ ఎనలేని శ్రీ ఎనలేని శ్రీ వెంకటేశ్వరుని ఎనలేని శ్రీ వెంకటేశ్వరుని శరణని మన కలిగిన మరి చింత ఏల శరణని మన కలిగి మరి చింత ఏల హరి నెరగని జన్మ మది ఏల ఆసరు సనాతని నెల్లియని చదువేళ
బాబా భక్తి ప్రబోధం తమ గురువైనటువంటి వెంకుసాని కూడా గురువుగా భావిస్తూ వారి యొక్క సలహాల్ని పాటిస్తూ దేశదేశాలు క్షేత్రాలు మహాపట్టణాలు కూడా సంచారం చేస్తున్నారు. కాషాయ వస్త్రాలు ధరించి దండం చేతిలో ధరించి భక్తులందరికీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్య ప్రబోధం. విజ్ఞానం కన్నా సుజ్ఞానం, సుజ్ఞానం కన్నా దైవీకమైనటువంటి జ్ఞానం అది పరాకాష్ఠ చేరుతుందని, దయలేనటువంటి తపస్సు పనికిరాదని, భయము లేని భక్తి పనికిరాదని, ప్రియం లేనప్పుడు పెనగులాట పనికిరాదని, క్రియావిరుద్ధపు కీర్తనలు, అనవసరపు స్తోత్రాలు అర్ధనా కోసం ఒకటి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి ఆ యొక్క పిసినారిని పొగడడం తగదని, ఫలితం లేనటువంటి పనులు చేయకూడదని, కలిమి లేని వాడికి గర్వం పనికిరాదని, బలం లేని వాడికి పంతం పనికిరాదని, జ్యోతిర్మయ స్వరూపుడు ఒక శక్తి స్వరూపుడు మనకు ఆధారంగా ఉన్నాడు, అది గురువు ద్వారా తెలుసుకోవాలని, తనకు అధికారం లేనప్పుడు అధికారం చెలాయించకూడదని, భగవద్భక్తితో గురువును ఆశ్రయించి వినయ విధేయతలతో ఈ యొక్క జ్ఞానాన్ని సేకరించాలని ప్రబోధం చేశాడు సాయిబాబా. అక్కడికి ఒక సూతవృక్షం కింద శయనించి ఉన్నాడు బాబా. అదే స్థలానికి గుర్రపు జీను భుజాన వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు బాబాతో. అయ్యా అయ్యా, నా గుర్రం తప్పిపోయింది, చాలా విలువైనది, తమకెక్కడైనా కనిపించిందా అన్నాడు. వెతికి వెతికి వేసారిపోయాను, అది చాలా విలువైంది. బాబా చూచాడు చిరునవ్వుతో,
కనుమా కనిపించు వాగులోన అశ్యంబు నీరు ద్రాగుచున్నది సుమా, ఎనలేని ఆశతోడ దాని గుంపోవుమా.
ఎంత తిరిగి తిరిగి వేసారిపోయావో, అదిగో నీ గుర్రం అక్కడే వాగులో నీళ్లు తాగుతోందన్నాడు బాబా. ఆహా స్వామి, బ్రహ్మానందమైపోయింది. పాపం ఆ గుర్రాలవాడు అక్కడికి వెళ్ళి ఆ గుర్రాన్ని తోలుకొచ్చి జీను దానిమీద వేసి మహదాంద భరితుడయ్యాడు. అయితే గుర్రాలవాడు అతను కాదు, సాక్షాత్తు చాందుబాయి పటేల్ అనేటువంటి ఒక వక్త. అయ్యా, మీ వాక్ ప్రభావం చేత, పరమ పవిత్రమైనటువంటి స్వరూపులు అవడం చేత ఎన్నోసార్లు నేను వెతికాను, ఇదే ప్రదేశంలో ఈ గుర్రం కనిపించలేదు, ఇప్పుడు కనిపించింది. మీరు మహానుభావులు, మా ఇంటికి దయచేయండి, మా గ్రామానికి దయచేయండి, మా ఇల్లు గ్రామం పావనం చెయ్యండి, తమరు మహాయోగులు అని కొనియాడాడు. బాలుడుగా ఉన్నటువంటి ఆ బాబా చిలుము త్రాగాలని అనిపించిందిట. ఆ గొట్టంలో పొగాకు వేసుకుని ఇక నిప్పు కావాలి కదండి, నిప్పు కోసమని నేల మీద కొట్టాడు బాబా. అదే సమయంలో అగ్ని ప్రజ్వరిల్లింది. ఏమిది ఆశ్చర్యం అనుకున్నాడు ఆ చాందుబాయి పటేల్. అప్పుడు చాందుబాయి పటేల్ని కూడా ఆ యొక్క చిలుము పీల్చమన్నాడు. అట నుండి ధూప్ అనే గ్రామం ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నది. చాందుబాయి పటేల్తో కలిసి బాబా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఖండోలా మందిరంలో పూజార్యగు మహల్సావత్ ఈ బాలుని మహాత్ముడని గ్రహించి ఘనస్వాగతం ఇచ్చాడు. అక్కడే ఉండి షిరిడీలో నివాసం ఏర్పరచుకొని ఒక పాడుబడ్డ మసీదులో ఉండడానికి సన్నాహాలు చేసుకున్నారు. దానికి ద్వారకా మాయ్ అని పేరు పెట్టుకున్నాడు. మల్లె పువ్వులు, బంతి పువ్వులు మొక్కలు వేసి పువ్వును పూయించాడు. తులసివనం సమర్పించాడు. అక్కడ తాత్య అనే వ్యక్తి బాబాని ఆశ్రయించి మొదటివాడుగా అక్కడ ఎన్నో సేవలు చేసి ఉన్నాడు. పచ్చి మట్టితో చేసినటువంటి కుండలను తెచ్చి ఆ యొక్క తాత్య బాబాకిచ్చాడు. ఆ నీళ్లతోనే మొక్కలకంతా పోసేవాడు బాబా. పచ్చి మట్టితో చేసిన కుండలతో ఎట్లా పోస్తున్నాడో, ఇది మహత్యం కదా, బాబా ఎవరు, ఏ మతస్థుడు అనేటువంటి సందేహం కలిగేది. మసీదులో మకాం, తులసివనం పెంచడం, దీపారాధన, ఘంటానాదం చేయడం, శంఖనాదం చేసేవాడు. హోమగుండం కూడా ఉండేది. మహమ్మద్ ఫకీర్ వలె తలకి గుడ్డ చుట్టుకొని సర్వకాల సర్వావస్థలయందు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనేవాడు. అనగా అల్లా యజమాని అని అర్థం. బాబాకి సేవ చేయడానికి బైజాబాయ్ అనేటువంటి భక్తురాలు వస్తూ ఉండేది. భిక్షాటన చేసి ఆ యొక్క బాబా కూడా కుక్కలకి, పిల్లులకి, పక్షులకి అంతా కూడా ఆహారం పెట్టేవాడు. ఇక్కడ సర్వం బ్రహ్మమయం అనేటువంటి భావం, జీవాత్మ పరమాత్మ, పరమాత్మే జీవాత్మ, దీని సన్నిహితం ఎవ్వరి ఆత్మని హింస పెట్టకూడదు, కఠినంగా మాట్లాడరాదు. సత్యం, ధర్మం, దయా, దానం ఇవి మానవ జీవితానికి మంగళప్రదమైన తోరణాలు. బాబా తన భక్తులందరినీ కూడా పిలిపించి సదా హితమైనటువంటి, ప్రియమైనటువంటి, భక్తిపూర్వకమైనటువంటి ప్రబోధాలు చేస్తూ ఉండేవాడు. ఆయనకి అత్యంత సన్నిహితుడైన పూజారి మహల్సాపతితో తాను ఈ భౌతిక శరీరం వదిలి వెడుతున్నానని, 3 రోజుల పాటు భద్రంగా తన శరీరాన్ని కాపాడమని, తర్వాత తాను వచ్చి ప్రవేశిస్తానని కూడా అన్నారు బాబా. ఒకవేళ నా శరీరం నేను పూర్తిగా విడిచినచో ద్వారకామాయిలో ఖాళీ జాగాలో సమాధి చేయమని, దానిపై 2 జెండాలను గుర్తుగా ఉంచమని కూడా చెప్పారు. మహల్సాపతి తొడ మీదనే పడుకొని ప్రాణాలు విడిచాడు. పూజారి ఆ శరీరాన్ని భద్రంగా కాపాడుతున్నాడు. కాని భక్తులంతా అయ్యో బాబా మరణించారు, బాబా మరణించారని భావించారు. సమాధి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ పూజారి వారందరినీ వారించి బాబా వాక్యాలు చెప్పారు. ఆ తదనంతరం 3 రోజుల తర్వాత తిరిగి తన శరీరంలో ప్రవేశించారు బాబా. మహల్సాపతి ఆనందంగా అమందాదభరితుడై, బాబాజీ బాబాజీ, ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించాడు. ఈ 3 రోజుల పాటు నేను బెంగాల్ దేశంలో 1836 ఫిబ్రవరి 18వ తేదీన ఉద్భవించినటువంటి రామకృష్ణ పరమహంస అనే పేరుతో ప్రసిద్ధుడైనటువంటి గదాధరుడు, భగవదాంశలో మేమిద్దరం ఒకే కారణ జన్ములము, కొంతకాలము సమకాలికులము కూడా. అతను నిర్యాణం చెందనున్నాడని, అతని గాంచి కొన్ని దేవరహస్యాలు మాట్లాడాలని ఇప్పుడే వెళ్ళి వచ్చాను. తర్వాత జరిగేటువంటి నిర్ణయాలను కూడా సంప్రదించాం. అతని నిర్యాణం అంతవరకు ఉండి ఇప్పుడే ఈ శరీరంలో మళ్ళీ ప్రవేశించానన్నాడు బాబా. షిరిడీలో రాధాకృష్ణమాయ అనేటువంటి భక్తురాలు బాబా నివాసంలో ద్వారకామాయికి వచ్చి అన్ని ద్వారాల దగ్గర ఉన్నటువంటి దారులన్నీ బాగు చేస్తూ సేవ చేస్తూ ఉండేది. బాబాకి పాదపూజలు చేసి హారతి ఇచ్చేది. ప్రేమ, ప్రేమించడం, ప్రాపంచిక భక్తి, చైతన్య ప్రేమ, కాముక ప్రేమ కాదు, బంధుత్వ ప్రేమ కాదు, నిష్కళంకమైంది బంధ నిర్మూలన ప్రేమ. అదే ప్రభుని దయానిధి, ఆ సన్నిధానానికి చేర్చేటువంటిది, బంధించేటువంటి ప్రేమ. జీవుడి మీద ప్రేమ చేతనే భగవంతుడు అవతారాలు దాల్చి పరిరక్షిస్తూ ఉంటాడు.
అంతా ప్రేమమయం ఈ జగమంతా సాయిమయం, అంతా ప్రేమమయం ఈ జగమంతా సాయిమయం, అంతా దైవమయం ఈ జగమంతా దైవమయం, అంతా దైవమయం ఈ జగమంతా దైవమయం. మూలం రెండు జననం మరణం, జననం మరణం సృష్టికి మూలం రెండు, కాంతి భ్రాంతి కాంతి భ్రాంతి
జగతికి మూలం రెండు నింగి నేల నింగి నేల జగతికి మూలం రెండు నింగి నేల నిలకడలేనివి రెండు
సొగసు మనసు సొగసు మనసు
అంతం లేనివి రెండు
ఆశాపాశం ఆశాపాశం
అశాశ్వతములు రెండు
ప్రాణం యౌవనం ప్రాణం యౌవనం
అంతా ప్రేమమయం ఈ జగమంతా సాయిమయం అంతా దైవమయం ఈ జగమంతా దైవమయం అంతా ప్రేమమయం ఈ జగమంతా సాయిమయం అంతా దైవమయం ఈ జగమంతా దైవమయం
ఈ సృష్టిలో సశాశ్వతమైంది భగవన్నామస్మరణ గురుకటాక్షం. మనకు కనిపించేవన్నీ కూడా అశాశ్వతం అని ప్రబోధం చేశాడు బాబా. బాబా ద్వారకామాయిలో దీపాలు వెలిగించేవాడు, గ్రామం అందరి వద్ద కూడా నూనె సేకరించేవాడు. కొంతమందికి సందేహం వచ్చింది, అందరి దగ్గర చందాలు చేసి ఎందుకండి దీపాలు వెలిగించడం, ఎవరూ బాబాకి నూనె ఇవ్వద్దు అని అందరూ కూడా నిర్బంధం చేశారు. చూచాడు బాబా,
కేవలము జలము తోడనే దీపారాధన చేసి దైవకృపకు పాత్రులకు భక్తులను పరిరక్షింపజూచే.
తన ద్వారకామాయిలో సాక్షాత్తు కేవలం నీళ్లతోనే దీపారాధన చేశాడు. మహదాన్నం పడ్డారు, ఆశ్చర్యపడిపోయారు మహానుభావుడని, కొనియాడారు బాబాని. తన ద్వారకామాయి శ్రీకృష్ణుడి యొక్క ద్వారక లాంటిదే అన్నాడు. మాయి అనగా తల్లి, తల్లి బిడ్డల్ని రక్షించేదిగాన ద్వారకా మాయి అని ఆ మసీదుకి పేరు పెట్టుకున్నాడు బాబా. అరణ్యాల్లో సంచారం చేసేవాడు. భక్తురాలు బైజాబాయి రొట్టెలు కూర మొదలైనవన్నీ చేసి బాబాని వెతికి వెతికి ఎక్కడ ఉన్నాడో అని ఆహారం పెట్టేది. బాబాకి నానాసాహెబ్ డేంగల్ అనే ఆయన ఒక మూర వెడల్పు మూడు మూరలు పొడవైనటువంటి ఒక బల్ల తెచ్చిచ్చాడు. గుడ్డ పీలికలతో దాన్ని వేళ్లాడదీశాడు ఉయ్యాలలాగా. చుట్టూ దీపాలు పెట్టేవాడు బాబా దానిమీద, అందుమీద శయనించేవాడు. బాబాకి దేవదాసు జానకీదాసు అనే ఇద్దరు యోగులు సన్నిహితంగా ఉండేవారు. గంగధీర్ అనేటువంటి వైశ్యయోగి షిరిడి నుంచి వచ్చి చెట్లకు నీళ్లు పోసి ఆనందించేవాడు. బాబా కూడా నీళ్లు పోస్తుంటే, బాబా మీరు వద్దు, మేం చేస్తాం ఈ సేవ అనేవారు. వద్దని, ప్రాణికోటికి ఆహారం ఎంతో చెట్లకి నీళ్లు అంతేనని తాను కూడా చేయాలని వారందరితో కూడా చేసేవాడు. ఎంత నిరాడంబరం అని ఆశ్చర్యంతో సాక్షాత్ భగవాన్ అని ప్రార్థించేవారు భక్తాదులంతా కూడా. అహమ్మద్ నగరం నుండి జహ్వర్ ఆలీ అనే మహమ్మదీయుడు కొంతమంది శిష్యులతో రహటా అనే గ్రామం వచ్చి అందరినీ ఆకర్షించి ఇడగా అనే మసీదుకి కట్టే గోడనమాట, దాని నిమిత్తం రహటా ప్రజలతో చాలా గొడవ చేశాడు. షిరిడీ వచ్చి బాబా తన శిష్యుడే అని దుష్ప్రచారం చేశాడు. ఆ భక్తులంతా కూడా చాలా బాధపడ్డారు, ఏమిటి అసూయగ్రస్తుడు ఇట్లా మాట్లాడుతున్నాడని. షిరిడీ వాస్తవులైనటువంటి భక్తులంతా తాత్యాకోటి పటేల్ దేవదాసు జహ్వర్తో ఈ యొక్క భగవద్ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారు, ఎన్నో సంభాషణలు చేశారు. కానీ జహ్వరు తగినటువంటి సమాధానం చెప్పలేకపోయాడు. అజ్ఞానంతో అహంకారంగా మాట్లాడానని బాబాని క్షమార్పణ వేడుకున్నాడు. బాబా ధుని రగిలించేవాడు. ఇది ఏమనగా, ఇదే హోమగుండం. పాంచభౌతిక శరీరాలు ఈ కట్టెల్లో ఏ విధంగా అయితే ఇవి బూడిదవుతున్నాయో మన శరీరం కూడా అంతే. కనుకనే మానవుడు జపాగ్ని చేత ఆ యొక్క హోమాన్ని బూడిద అయినప్పటికీ కూడా దాన్ని విభూతిగా ధరిస్తే అది సర్వత్రా కూడా ఔషధం లాంటిదని చెప్పాడు. బాబా దగ్గరికి వచ్చే భక్తులను ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూసేవాడు. కొంతమందితో మాట్లాడేవాడు, కొందరిని దూషించేవాడు, మరికొందరిని పొమ్మనేవాడు. అవసరాన్ని బట్టి, వచ్చిన వారి మనస్సుని బట్టి ఆ ప్రక్రియ జరిగేది. ఒకనాడు ఐరోపా దేశీయుడకు దొర వచ్చాడు. తన గుడారంలో ఉంటూ బాబా దర్శనానికి వచ్చి బాబా చేతిని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు ఆ దొర. బాబా తిరస్కరించారు. మరునాడు మళ్ళీ వెళ్ళాడు, నమస్కారం పెట్టాడు, కూర్చున్నాడు. బాబా చూచారు. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడిగారు బాబా. వెంటనే షిరిడి నుంచి వెళ్ళిపో అని శాసించారు. ఆ దొర వెళ్ళిన మరునాడే అతని యజమానికి చాలా జబ్బు చేసిందని, వెంటనే రమ్మని ఈ దొర కోసమని షిరిడీకి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ కూడా తిరిగి బొంబాయి పంపించేశారు బాబా. ఆ లేఖ చూచినటువంటి దొర బొంబాయిలో, ఆహా, బాబా నన్ను వెంటనే వెళ్ళిపోమన్నారు, మా యజమానికి జబ్బు చేసింది, ఆయనకి ఎట్లా తెలిసిందో, ఇది నా యొక్క క్షేమం కోరి వెళ్ళిపోమన్నారు, ఈ సంఘటన దైవీకమని ఏం చెప్పలేక అతనికి మరి ఆ తెలుగు భాష రాక, ఏవైనా ఉత్తర భాష కానీ దక్షిణ భాషలు రాక బాబా ఈజ్ గ్రేట్ అన్నాడు ఆ దొర. మానవుడు భోగకాంక్షచే అనగా కామవాసన చేత బద్ధుడై జన్మిస్తూ ఉంటాడు. సాధువులను రక్షించడం, దుర్మార్గులను శిక్షించడం అవసరమే. కానీ బాబా అభిప్రాయం, దుర్మార్గులను సన్మార్గులను చేసి వారిలో పరివర్తన చెందేలా ప్రవర్తింపచేయడం బాబా ఆశయం. దుస్తులను సహితం సజ్జనులుగా మార్చి ధర్మ సంస్థాపన చెయ్యాలని, శిష్ట రక్షణ చేశాడు. రోగులకి వైద్యం చేసిన ఔషధంతో పాటు బాబా చూపు, హస్తవాసి, వాక్ప్రభావం అనుపానంగా ఉండేది.
బాలగణపతి షిండే అనునాథుడు బాబా భక్తుడు, మలేరియా జ్వరబాధతో మహావేదన చెందుచుండ సన్నిధి చేరి వేదన భరించలేనని ప్రార్థించగా, చూడుమా లక్ష్మీ మందిరంబుచంత నల్లటి సునకమొక్కటి ఉన్నది సుమా, దానికి దధి చేర్చి ఇంత అన్నంబు పెట్టినచో నీ వ్యాధి నయమగునయ్యా.
బాలగణపతి షిండే అనేటువంటి ఒక భక్తుడు, ఆయన బాబా దగ్గరికి వచ్చాడు వణికిపోతూ. స్వామి స్వామి, నేను భరించలేను, ఎన్ని శాలువాలు కప్పుకున్నా, ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా ఈ వ్యాధి నన్ను పీడిస్తోంది, ఇది మలేరియా జ్వరం అని అందరూ అంటున్నారు, నాకేమిటి దీనికి మార్గం అంటే, బాబా చిరునవ్వుతో, నాయన ఏం కంగారు పడవద్దు, దీనికి ఆ యొక్క మన షిరిడి గ్రామంలో లక్ష్మీ మందిరం ఉంది, అక్కడ ఒక నల్ల కుక్క ఉంది, ఆ కుక్కకి ఇంత పెరుగన్నం పెట్టు అన్నాడు బాబా. బాలగణపతి ఆశ్చర్యపోయాడు. నా మలేరియా జ్వరానికి నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టడానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు, మోకాల్లో నెప్పంటే చెవులో మందేసి అట్టవాడెవడో అని చేసేది లేక సరే చూద్దామని బాబా పాదాలకు నమస్కారం చేసి ఆ యొక్క బాలగణపతి లక్ష్మీ మందిరానికి వెళ్ళి నల్ల కుక్కని వెతికి దానికి చక్కగా మేగడతో కలిపినటువంటి పెరుగన్నం పెట్టాడు ఆ రోగి. వెంటనే మరునాడే జ్వరమంతా తగ్గిపోయింది. ఒకటా రెండా 10 రొట్టెలు తిన్నాడు పిడుగురాయిలాగా. ఆహా, మరునాడే వచ్చి, బాబా మీ వాక్ప్రభావం, ఏ ఔషధం లేకుండానే మీ దర్శన మాత్రం చేత, మీ ఆశీర్వచన మాత్రం చేత, మీ సలహా మాత్రం చేత నా వ్యాధి నయమైందని మహదానందపడ్డాడు. ఇట్లాగే అలందా నుండి వచ్చినటువంటి సన్యాసి చెవిపోటని, మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి దత్తదంతుడు కడుపు నొప్పిని, మాధవరావు పాండే మూలవ్యాధి అని, గంగాధర పంతు, నానాసాహెబ్ చందోర్కర్, ఇట్లా కొన్ని వేల మంది వైద్య సహాయం కోరి వస్తూ ఉండేవారు బాబా దగ్గరికి. అందరికీ విభూదిచ్చేవాడు. ఇది సర్వరోగ హారము, సర్వదుఃఖ హారము, సర్వరక్షాకరము అని ఆశీర్వదించేవాడు బాబా. ఒక ఇరానీవానికి మూర్ఛ, హార్దాపురం ముదుసలి ఆయనకి మూత్రకోశంలో బాధ, బొంబాయిలో క్షయస్థప్రభ అనేటువంటి ఆమెకి ప్రసవ వేదన, ఇత్యాది బాధలతో సంకల్ప మాత్రం చేత వారి బాధలన్నీ తొలగాయి. చంద్రో బాలభక్తుడు ప్లేగు వ్యాధితో బాధపడుతున్నాడు. నాసిక్ జిల్లాలో పేరున్నటువంటి ఒక డాక్టర్ మేనల్లుడికి రాచపుండొచ్చింది. డాక్టర్ పిళ్ళే అనేవానికి గీని అని పురుగు శరీరంలో దొల్చిస్తోంది. దానికి మందు లేదు, బాధపడ్డాడు. ఏ శస్త్రచికిత్స లేకుండా బాబా సందర్శన మాత్రం చేత బాబా విభూతి ప్రసాదంతో సర్వరోగాలు కూడా నయం చేస్తున్నాడు. సాయిబాబా భక్తులకు ముఖ్యుడు దాసుగుణం అనే వ్యక్తి చక్కగా బాబా సంకీర్తనలు పాడతాడు. హరికథల ద్వారా బాబా లీలలను కొనియాడుతూ ఉంటాడు. వైద్యానికి వచ్చిన వారందరూ ఆ యొక్క దాసగుణం చేసేటువంటి భజనల్లో పాల్గొని ఆ బాధలు మర్చిపోయేవారు.
బాబా శ్రీ సాయి బాబా గిరిడి సాయి బాబా దరిచేరి తీరా దర్శన మీరా దరిచేరి తీరా దర్శన మీరా ద్వారకమాయి నామమిహాయి ద్వారకమాయి నామమిహాయి బాబా శ్రీ సాయి బాబా. తరమా నీ మహిమలను తెలియగతరమా నీ మహిమలను వేగమిరారా వేద స్వరూప వేగమిరావా వేద స్వరూప వాదనలేలా శోధనలేలా సోదనలేలా నీ చరణములే నమ్మిన వారము నీ చరణములే నమ్మిన వారము బాబా శ్రీ సాయి బాబా శ్రీ సాయి బాబా
స్తోత్రాలు చేస్తున్నారు. బాబా భగవద్గీత శ్లోకాలన్నీ ఆ సారాంశాన్ని బోధిస్తున్నారు. భక్తులు ఆచరించేలా చేసేవారు. భక్తులలో సంగీత సాహిత్య సంస్కృత వ్యాకరణ ప్రాంతీయ భాషల్లో వేదాంత పరిజ్ఞానం కలిగిన వారు వేలాది మంది ఉన్నారు. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకి చాలా ప్రియమైనటువంటి వాడు. భగవద్గీత జ్ఞానేశ్వరి క్షుణ్ణంగా చదివినటువంటి వేదాంత గ్రంథాలు పరిచయం ఉన్నవాడు. ఒకరోజున సాయిబాబా వారి పాదములు ఒత్తుతూ జ్ఞానయోగంలో 34వ శ్లోకం చదువుతూ కాళ్ళు బిసుకుతూ గొణుక్కుంటున్నట్ట.
తద్విద్ధి ప్రణితి పాతేన తద్విద్ధి ప్రణితి పాతేన పరిప్రశ్ననే సేవయ ఉపదేక్షంతితే జ్ఞానినా స్తత్వం దర్శన.
నానా నానా ఏమిటిది గొణుక్కుంటున్నావన్నారు బాబా. బాబా ఏమన్నా తప్పుపాడానా నేను? ఇది గీతాశ్లోకం అన్ను, మళ్ళీ చదువు అన్నారు బాబా. దీనికి అర్థం తెలిసిందా అన్నారు. తద్ద్రష్టులకు జ్ఞానులను ఆశ్రయించి ప్రణామం అనర్చి ప్రశ్నిస్తూ పరిచర్యలు చేస్తూ గురువు దగ్గర జ్ఞానం తెలుసుకోవాలి అన్నాడు. ప్రశ్నలలో పరిసేవ అంటే ఏమిటని అడిగాడు బాబా. ప్రతిపదార్థం నాకు తెలియదు అన్నాడు నానాసాహెబ్. అప్పుడు బాబా చెప్పారు, అర్జున బ్రహ్మజ్ఞాన రహస్యం జ్ఞానుల వద్ద నుండి సేవించి అర్థించవలే. పాండిత్య జ్ఞానం కన్నా అనుభవ జ్ఞానం విశేషం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది శిష్యుడికి 3 షరతులు కావాలన్నాడు. ప్రజ్ఞపాతేనా అనగా ఏ సాధకుడైనా సరే గురువు వద్ద భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా సాష్టాంగ వందనం చేయవలే. తన యొక్క గర్వము దర్పము అహంకారము దంభము కక్కవలెను. పై లక్షణాలున్నటువంటి జ్ఞానం వాడిలో దూరదు, అవలక్షణాలని పోవాలి. ఇట్లన మురికి వస్త్రమునకు రంగు వేసినా పట్టదు కదా. దేహాభిమానం పిశాచం లాంటిది, అది ఉంటే గురుబోధ హృదయమున హత్తుకోదు. అష్టైశ్వర్యాలున్నా పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఏదో జ్ఞానం ఉండి అది శిరస్సుకి ఒక గర్వంగా ఉంటుంది. అందుకనే శిరస్సు వంచితేనే గాని గురువు దగ్గర జ్ఞాన ప్రబోధం అర్థం కాదు. రెండవ ప్రశ్న, పరిప్రశ్నేనా అంటే ఏమిటన్నాడు బాబా.
దానికి అర్థం తెలియదు అన్నాడు.
అట్లాగా సందేహం గురించి సమయానుకూలంగా గాంచి సౌమ్య వాక్యములతో భక్తి సమ్మేళనగా అడగాలి. కానీ గురువుగారు ఏదో బాకీ ఉన్నట్టు ప్రశ్నించకూడదు శిష్యుడు. వినయంగా మాట్లాడాలి. తెలిసిందా అన్నారు. తెలిసింది స్వామి. చూడు సేవయా అంటే ఏమిటన్నారు బాబా. తెలియదు బాబా. సేవ చేసి అనుగ్రహంతో గురువు దగ్గర విద్య విజ్ఞానాన్ని పొందాలి. మాయను దాటవలనన్నా మాయలని జయించి మహనీయుల సన్నిధికి చేరాలి అన్నారు బాబా. శ్రీకృష్ణుడు యొక్క తన అవతారంలో కృష్ణ పరమాత్మ అయినా శ్రీరాముడు పరమాత్మే అయినా రాముడు వశిష్ఠుడి వద్ద విద్య నేర్చుకున్నాడు, కృష్ణుడు సాందీపుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు, జ్ఞానమైన తేజస్సును పొందగలిగారు అని భక్తులందరికీ ప్రబోధం చేశాడు సాయిబాబా. సాయి భక్త సమాజం అంతా ఆనాడు షిరిడీలో ఈ విధంగా సంగీతపరంగా స్తోత్రాలు చేస్తున్నారు.
సాయి నామమే హాయి, సాయి నామమే హాయి,
సాయి నామమే హాయి, సాయి నామమే హాయి, సాయి నామమే హాయి, సాయి నామమే హాయి. పావన మగుని నామమే పాడి, పావన మగుని నామమే పాడి, పరవశించిపోయేము సాయి నామమే హాయి, సాయి నామమే హాయి.
కట్టెనున్న ఈ జీవి కాలయముని పాలు మీరగప్పిన నూలు బట్ట మేటి చాకలి పాలు, కొడుకు వండిన కుండ మెతుకులు కాకుల పాలు, పరువు ప్రతిష్ట ప్రజల పాలు, పాప పుణ్యాలు మరుజన్మ పాలు. ఆ
విధంగా షిరిడీలో భక్తులంతా గానం చేస్తున్నారు. ఏనాటికైనా సరే కలియుగమే కాదు ఏ యుగమైనప్పటికీ కూడా బాబా భక్తులు సదా ధ్యానిస్తూ సేవిస్తూ తరించడానికి మార్గం ఉన్నది. బాబా ప్రబోధం అటువంటిది. ఎవరైతే ఈ సత్కథని సాయిబాబా యొక్క మహత్యాన్ని వింటారో వారు సదా తరిస్తారని చెప్పేసని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం.
పవమాన సుతుడు బట్టు పాదార ఇంద్రములకు నీ నామ రూపములకు నిచ్చయ మంగళం.
సర్వేజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
హరి ఓం శాంతి శాంతి శాంతి.